சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். பெத்த பெண்ண புச்சுக்கு ராசாரு சூசுக்குன்னாரா அன்னாரட. சூசாடு ஆயன. வாடிக்கு பூலோகப்பு காலமானம் பிரகாரம் இங்க 12 గంటల్లో சவு டாம். வீடு பட்டுக்கு மீரு பிரளய காலములో சாவு லேனி గొప్పవాడికి కావాలి అని దేవిస్తే రేపు పొద్దున్న మీ దేవన యామవ్వాలి. బ్రహ్మగారికి కూడా చెమట్లు పట్టవు మరక వల్లే, కళ్ళు లెప్పలు ఉండవు, రెప్పలు ఇలా పడవు అనమాట. ఆయనకు కూడా చెమట్లు పట్టేట. నాయన సూన్రుతంబకాని సుడియదు నా జహ్వ. ఎప్పుడు నా నోటి వెంబడి సత్యం తప్ప అసత్యం రాదు. వస్తే అది సత్యమే. అసలు భగవంతుడు, భగవంతుని యొక్క సమానమైన వ్యక్తులు ఏమంటే అది తీరాలి. వాళ్ళు అసత్యం పలికితే కూడా సత్యం అవుతుంది. ఇప్పుడు ఈ కుర్రవాడికి నేను ఇచ్చిన దేవన వ్యర్థం కాదు, కానీ అది నిలబెట్టుకోవడానికి ఒకే ఒక్క పని చెయ్యాలి వాడు. ఎందుకంటే వరం ఇస్తాను కానీ మృత్యు జయం పొందాలంటే ఒరే కుర్రాడా, ఆలస్యం చేయకుండా కాశీకి పో అన్నట్ట. అక్కడ శివలింగాన్ని గట్టిగా పట్టేసుకో, విశ్వేశ్వరలింగాన్ని. వైశాఖ మాసంలో అంబాయాగం దాకా ఆక్కో, ఈలోపు వేడి పట్టేసుకో. అంబాయాగానికి పద్మాగర్ గారు వచ్చాక అప్పుడు ఆయనతో కలిసి మళ్ళీ యాగం చేసుకుందువు గాని వెళ్ళిపో అన్నాడు. ఏం చెయ్యాలి? నమశివాయ పంచాక్షరి మంత్రంతో పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో జపం చేసేపో అన్నట్ట. వెంటనే కుర్రాడిని నారదుడు తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రాలేడు కదా మరి వాడు, అప్పుడు ఇంకా మహిమలు లేవు. అందుకని రెక్కలుచ్చుకొని శివాలయంలో లోపలికి దోహేశాడు. విశ్వేశ్వరాలయంలో పరమ పవిత్రమైన కాశీక్షేత్రం చేరిపోయాడు ఆయన. యోగ జాతకుడు అందులో నారదుడు పట్టుకొచ్చి తోశాడు అన్నాడు. భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేశాడు. మణికర్ణికా జలంలో పవిత్ర స్నానం చేసి ఆచమనం చేసి టుంటి విఘ్నేశ్వర స్వామి వారికి భక్తి శ్రద్ధలతో గుంజిళ్ళు సమర్పించి నమస్కారం చేశాడు. అమ్మని అన్నపూర్ణని పూజించాడు. లోలార్కుడి వంటి 12 సూర్యులు 12 మందిని పూజించాడు. ప్రమదగణాలని పూజించాడు. ఇంచేత వీళ్ళందరినీ పూజిస్తే గాని శివుడిని పూజించకూడదు అని చెప్పాము ఎన్నోసార్లు, అది అనుక్షణం చెప్పారు. శనైశ్చిరాదుల్ని పూజించాడు. టుంటి విఘ్నేశ్వరుడితో పాటుగా బిందుమాధవుణ్ణి పూజించాడు. కాలభైరవుణ్ణి, తిసమలవాణ్ణి పూజించాడు. అప్పుడు భక్తి శ్రద్ధలతో విశ్వేశ్వరుడి యొక్క లింగాన్ని గట్టిగా పట్టుకుని ఇలా కౌగలించేసుకున్నట్ట, ఆనందంతో కౌగలించేసుకున్నట్ట.
ఆదిత్యార్చిత పాద పద్ము జగదేకారాధ్యునీసు త్రిలోకాది కామ విభేదీ పర్వత సుతాహ్లాదైక సంపాది నిఖేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణ వ్రతారూఢతన్ పాదాంగుష్ఠమునేలమొప్పి తపమొప్పన్ చేసే సద్భక్తిమై.
సూర్యుడంతటి వాడి చేత పూజింపబడతాడు ఆయన. ఆదిత్య అర్చిత పాద పద్మములు కలవాడు. సూర్యుడి చేత పూజింపబడే పాదాలు శివుడి వంటి, శివుడి పాదాలు సూర్యుడే పూజిస్తాడు. ఇక సామాన్యులు పూజించడంలో ఆశ్చర్యమేమన్నది? సమస్త జగత్తులు ఆయన ఒక్కడే ఆరాధ్య దైవం. ఈశ్వరుడు ఆయన, త్రిలోకాలకి మూలకారకుడైన పార్వతీదేవి మనస్సుకు ఆనందం కలగజేస్తాడు. అటువంటి ఆ శివుణ్ణి మనస్సులో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో కాసేపు ఒంటికాలి మీద నిలబడి, బొటనవేలు మీద నిలబడి రెండు చేతులలో జోడించాడు. కుడికాలి బొటనవేలు నేల మీద ముప్పి ఈ కుడి ఎడమ కాలేమో కుడి మోకాలి మీదకి చేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చన చేశాడు. ఆ తర్వాత శివలింగాన్ని కౌగిలించుకున్నాడు.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం
అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో నమ శివాయ అంటూ పరమేశ్వర నామస్మరణ చేస్తున్నట్ట. ఈలోపు యమధర్మరాజు గారి దగ్గర చిత్రగుప్తుడు కూర్చున్నాడు. చిత్రగుప్త, ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటలతో ఆయువు తీరే పెద్ద మనుషులు లిస్ట్ అంతా ఏది మన ఊరికి రావలసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దాం అన్నట్ట. యముడికి తన నగరానికి ఆహ్వానం చేయడం అంటే అంత ఇష్టమో, ఇంటికి ఎవరినో వస్తే మనం లోపలికి ఆహ్వానిస్తే కాఫీ ఇవ్వాలేమో అని లోపలికి పిలవం, కానీ యముడికి చాలా ఇష్టం. ఏంచేదంటే ఆయన పని బాగుంది, నెత్తి మీద నాలుగు బాధనమేగా. ఆయన ఇంటికి వచ్చిన వాడికి అర్ఘ్యం ఇచ్చాడు అంటే తాగడానికి నీళ్లు, సలసల మరిగే నీళ్లు రోట్లో పోయడం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడంటే కొత్త కొత్త కొత్తగా మరిగే బడ్డీ కొట్టు దగ్గర మరిగేటటువంటి నూనె ఉంటుంది, ఆ నూనె అమ్మనాయను. ఆయన అర్ఘ్యబాధ్యాదులు చాలా డేంజర్, అందుకే ఆయన దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, లేకపోతే ఐశ్వర్యం ఉన్నప్పుడు కన్ను మిన్ను గానక మతాంధకారంతో చెయ్యరాని పాపాలు చేసి 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 చేసిపోయిన దుర్మార్గుడికి చిట్ట చివరికి నిష్కృతి అక్కడ ఉంటుంది. ఆయన దగ్గర మాత్రం పొరపాటున కూడా కరుణ లేదు. ఒక్కసారి తప్పు చేసి అక్కడికి వచ్చిన వాడు సొంత వాడైనా పట్టించుకోడు ఆయన, అస్సలు పక్షపాతం లేదు. అందుకే సమవర్తి అన్నారు ఆయన, అందరినీ సమానంగానే చూస్తట. కొడుకైనా ఒకటే, రోడ్డు మీద పోయేవాడైనా ఒకటి ఆయనకి. అటువంటి సమవర్తి దగ్గర చిత్రగుప్తుడు ఈ పూట వాళ్ళ పేరు చెబుతున్నాను. భూలోకంలో మృకండు మహర్షి పుత్రుడు మార్కండేయుడు సరిగ్గా అర్ధరాత్రి 12 దాటిన ఒక్క నిమిషం తర్వాత మన దగ్గరికి తీసుకురావాలి అన్నట్ట. ఓహో, అలాగా అకాల మరణం పొందేవాళ్ళు ఎవరైనా నరకానికి వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు చచ్చిపోయేవాళ్ళు, యాక్సిడెంట్ లో చచ్చిపోయేవాళ్ళు, పావు కాటుకుని తెచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా తప్పదు మృత్యువు. అందుకని వెంటనే ఇద్దరు యమకింకరుల్ని పంపాడు. అకాల మరణం పొందుతున్నాడు వాడు చిన్నవాడు, వాడు నరకానికి రావాలి కాబట్టి వాడిని తీసుకురండి, వాడు ఎంత గొప్పవాడైనా తడవక్కర్లా, మనం మీ ఇద్దరు వెళ్ళి కట్టేసి వాడి ప్రాణాన్ని మోసుకురండి అన్నట్ట. ఇద్దరు యమకింకరులు అడ్రస్ ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన ఉన్న ఊళ్ళో లేట వాళ్ళ నాన్నగారు వాళ్ళు మాట్లాడుకుంటూ కాశీలో కుర్రాడు ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏమిటో అనుకోవడమని, ఓహో వీడు కాశీ పోయాడు అని అనుకుని కాశీ వెళ్ళారట. ఎక్కడ ఎవరు కనపడ్డంలా శివలింగానికి ఉగులించుకున్నాడు. శివాలయం లోపల కడదాం అనుకున్న సమయానికి ముందే విఘ్నేశ్వరుడు తొండంతో ఒక్కటి లాగి పొడుగ్గా పెట్టి పిడేలు కొట్టాడు దెబ్బ. శివుడి దాకా వెళ్ళక్కర్లా, అక్కడ గణపతి స్వామి ఉంటారు, బుల్లి తొండం ఉందనుకుంటున్నాం మనం, ఆ వక్రతొండం దుర్మార్గులు వస్తే వక్రతొండం ఎంత పొడిగైనా వెళ్ళిపోతుంది, ఎన్ని కిలోమీటర్లైనా చాచి దాంతో అలా శుద్ధిమెత్తగా అన్నాడు. ఆ దెబ్బకే 7 కిలోమీటర్ దూరం పడ్డారట. ఓరినాయనో గణపతి స్వామి వారు తొండంతో గెంటేశాడు, ఇక మనం లోపలికి వెళ్లే అవకాశం లేదు అని భీతులై కాలుడి దగ్గరికి వెళ్ళారు. మహాత్మా యమధర్మరాజా దేవ, ప్రమాదం వాటిల్లింది మనకి, కుర్రవాణ్ణి తెమ్మని మీరు పంపారు, వాణ్ణి తెద్దామంటే వాడు కాశీ విశ్వేశ్వరుడి లింగాన్ని పట్టుకుని కౌగిలించుకుని నమశివాయ అంటున్నాడు. అసలు లోపలికి వెళ్ళక్కర్లేకుండా మమ్మల్ని గుమ్మం దగ్గరే విఘ్నేశ్వర స్వామి వారు, డుంటి విఘ్నేశ్వర స్వామి వారు తొండంతో అలా ఇచ్చుకున్నారు సుతారంగా. ఆ దెబ్బలకు చూడయ్యా ఒళ్ళంతా ఎంత గాయాలయ్యాయో, కనికరించి మమ్మల్ని చంపలేదు కాని ఆయనే గనక తొండంతో మా పీకలు చుట్టి ఉంటే నరకానికి చచ్చి వచ్చేవాళ్ళం ఇలా శరీరంతో కాకుండా, మా వల్ల కాదు మేము తేలేమన్నట్ట. చీపిరికి పందల్లారా, ఆయువు తీరిన ఒక సామాన్య మానవ బాలకుణ్ణి తీసుకురావడానికి శక్తి లేని మీరు నా దూతలా, సిగ్గు సిగ్గు, నేనే బయలుదేరతానన్నట్ట. యమధర్మరాజు బయలుదేరాడు. బ్రహ్మాండమైన తుండపోతుంది అది, నల్లగా ఉంది, ఆయన ఇంకా నల్లగా కనపడతాడు. నిజానికి యముడు అందరికీ నల్లగా ఉండడు సుమండి, మనలాంటి పుణ్యాత్ములకి అంటే పురాణం శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళకి మాత్రం తెల్ల బట్టలు వేసుకుని అందంగా కిరీటం పెట్టుకుని అందమైన వాహనం మీద, హంస లాంటి వాహనం మీద కనపడతాడట. పాపాత్ములకేమో నల్లగా భీకరంగా కోరలతో తున్నపోతు మీద ఇంక అంత వికృతాకారం ఎవరికి లేదన్నట్టు కనపడతాడు. ఆయనకి 2 రూపాలున్నాయి. ఇప్పుడు వికృతాకారంతో బయలుదేరాడు. దారుణ నేత్రుడు వికట దంష్టృడునై వెలుగొందుచుండే, క్రోధారుణ నేత్రముల్ చెనకగా తగు ఓష్ఠములున్ వడంకగన్. ఆయనకి దారుణమైన నేత్రాలు, మంచి ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు, వికటమైన కోరలు, ఆ క్రోధానికి తగినటువంటి ముఖం, అంత ఎర్రగానూ ఉన్న పెదవులు, పళ్ళులా పటపట కొరకడం వల్ల ఈ పెదవులు కింద పెదవిని పై పెదవులు నొక్కేట ఒకసారి పళ్ళతోటి, మునిపళ్ళతోటి. ఎవడురా నా భటులకి దొరకకుండా శివలింగాన్ని కౌగిలించుకుని ముప్పు తిప్పలు పెడుతున్న వాడిని లింగంతో సైతంగా పెకలించి పట్టుకుపోతానన్నాడు. పైగా అహంకారం కాకపోతే పోని పట్టుకుపోతానచ్చగా శివలింగంతో పాటు బిక్కుపోతాట. ఇంకా శివలింగ సహితంగా ఈ దుష్టుణ్ణి స్వర్గానికి కాకుండా ఇటు నరకానికి కాకుండా మధ్యలో పెట్టి వాడిని శిక్షిస్తా అంటూ పాశం తీసుకుని ఆలయం దగ్గరకు వచ్చాడు. యముడు వస్తే విఘ్నేశ్వరుడు అడ్డం కొట్టకూడదని శాస్త్రం ఉంది, వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకే విఘ్నేశ్వరుడు ఏమి అడ్డం కొట్టలా మాట్లాడాల. ఈయన శివాలయం ప్రాంగణం దాకా వెళ్ళాడు, లోపలికి అడుగు పెట్టలేడు ఆ శివుడి మీదకి. అందుకే ఏం చేశాడు, అర్భక బయటికి రారా అన్నట్ట. ఇంత నిర్భయంగా శివలింగాన్ని కౌగిలించుకొని కూర్చున్నవో అర్భక రారా అనగానే ఆ కుర్రాడు ఈయన చూసేట, కొంచెం భయం కలిగినా శివుడి మీద నమ్మకం కదా, నేను రానుగాక రాను శివ హర అంటే ఇంకే కొంచెం గొంతు పెంచాట. భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ శంభు మహాదేవ సదాశంకర అంటూ ధ్యానం చేస్తూ ఉంటే ఈయన ఎంత బతిమాలాడో, ఏం కావాలంటే ఇస్తాను రారా అన్నట్ట. నువ్వేం పిలిచినా నేను రానంటున్నాడు ఈయన, శివశివ అంటున్నాడు. వస్తే లొంగిపోయి ప్రమాదం, మరి నువ్వు రాకపోతే నేను రాకపోయినా పర్వాలేదు, ఈ పాశం వేస్తున్నానని గిరగిరా తిప్పాడు యమపాశం. యముడు విసిరాడు, అది వెళ్ళి శివలింగాన్ని చుట్టుకుంది కుర్రాడు మెడకి పడింది. ఒక్కసారి శివలింగాన్ని కౌగిలించు కుర్రాడు కాలభీతితో శంభో శంకర హరహర మృత్యుంజయ అపాహి అన్నాడు. అప్పుడు జరిగింది ఒక విస్ఫోటం, భూమి ఆకాశాలు దత్తరిల్లే శబ్దం వచ్చింది, శివలింగం పగిలిపోయింది. అందులోంచి త్రినేత్రధారి అయి సోలం పుచ్చుకుని 10 చేతులతో 5 ముఖాలతో మహాభేకరాకారుడైన మన పరమేశ్వరుడు విజృంభించి లేచి వామపాదంతో, అచ్చో వామపాదంబునందన్నీ ఎడంకాలతో ఒక్క తన్ను తన యముడి కింద వారేశాడు. సోలం ఎత్తాడు, ఈలోపే దచ్చిపెట్టా దెబ్బకి. సోలంతో పడవక్కర్లా, ఎడంకాలతో తనడంతో తినమన్నాడు యముడు. మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు ఆయన, యమధర్మరాజు అప్పుడప్పుడు కాస్త భయపెడుతూ ఉంటాడు మనల్ని. అంత నమ్మకంతో పట్టుకోవాలి, మార్కండేయుడు పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి మనల్ని. మనం పట్టుకున్నట్టు నటిస్తున్నాం కానీ నిజంగా అంత భక్తి ఎక్కడ పట్టుకుంటున్నాం? నిజంగా పట్టుకుంటే వీడికేం భయం? అందుకే ఈ కథను దృష్టిలో పెట్టుకునే మహానుభావుడు ఆది శంకరాచార్యులు చెప్పారు, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహి మాం, మాం అంటే నన్ను పాహి రక్షించు. మళ్ళీ చంద్రశేఖర అని తలుచుకుని రక్షమాం, మాం రక్ష నన్ను రక్షించు. పైగా ఏమిటా ఆయనకి ధైర్యం, చంద్రుడు ఆయన ఆశ్రయిస్తే చంద్రశేఖరమాశ్రయే మమ్మ కింకరీష్యసి వయ్యమ్మగా. నేనా చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను. అలా ఆశ్రయించడం వల్ల మమ నన్ను యమహ యముడు కింకరిష్యసి ఏం చేయగలడు, వాడేం చేస్తాడు అన్నాడు. కింకరిష్యసి వై వాడేం చేస్తాడు మోహం అన్నాడు అన్నాడు. మేము నిజంగా భక్తితో శివుణ్ణి ఆశ్రయిస్తాం, ఆ కాలకాలుణ్ణి ఆశ్రయిస్తే కాలుడు మమ్మల్ని ఏం చేస్తారన్నారు ఆయన. అది మార్కండేయుడు నిరూపించాడు. యముడు పడిపోగానే ఆయన వెంటనే ఏం చేశాట, సమస్త కాలాల్ని అదుపులో పెట్టగలడు, అసలు కాలస్వరూపుడు ఆయన, మృత్యుంజయుడు ఆయన. ఆ అద్భుతమైన హస్తం మస్తకం మీద పెట్టాడు, వత్స. యుగాలు గడుస్తాయి, ప్రపంచం ఎన్నో పర్యాయాలు ప్రళయాలలో కొట్టుకుపోతాయి, లోకాల్లో మరువులు మారతారు. 28 మంది మరువులు మారినా నీకు మాత్రం ఆయువు నశించదు, నా అంత ఆయుర్దాయంతో సుఖంగా ఉందిగాక అని దీవించాట. అందుకే ఎవరన్నా దండం పెడితే పెద్దలు ఎప్పుడప్పుడా మార్కండేయ ఆయుర్దాయం వస్తూ అని, మార్కండేయుడి యొక్క ఆయుష్ నీకు లభించుగాక. అంత ఆయుష్ లభించాలంటే ఆయన చేసినంత భక్తితో శివుణ్ణి స్తోత్రం చెయ్యాలి పట్టుకుని. అలా ఆయు ఇవ్వగానే వెంటనే అక్కడికి వచ్చేశారు హరి అరవింద సూతి మఖవాతులు దేవతమూర్తులచ్చటం త్వరపడి వచ్చి దేవ అభవా మము మన్నన చేసి కావుమా. అక్కడికి విష్ణు బ్రహ్మ ఇంద్రుడు తక్కిన దేవతలు తొందర తొందరగా వచ్చేశారు. హర అభవ రక్షించు, ఈ కుర్రవాడి మీద ప్రేమతో శివలింగాన్ని చీల్చుకుని బయటకు వచ్చావు, శివలింగం నుంచి వచ్చి యముడిని చంపావు, వీడిని రక్షించావు, ఈతనికి ఆయువు ఇవ్వడం మాకు ఆనందమే. కానీ యమధర్మరాజు లేకపోతే ఈ సృష్టి ఏమైపోతుందో ఆలోచించు. పాపాత్ములు పెరిగిపోరా, మోసాలు పెరిగిపోవా? ఇప్పటికే దొంగతనంగా భూములు ఆక్రమించుకునేవాళ్ళు, కట్టబడి స్థలాలు కొనుక్కుంటే ఆ స్థలాలు కూడా కబ్జా చేసేవాళ్ళు, దేవుళ్ళకు గుడి కడుతూ ఉంటే గుడి ఆపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, గుళ్ళో లింగాన్ని గుండి మింగేవాళ్ళు, ఇలాంటి పాపాత్ములు పెచ్చు పెరిగిపోతున్నారు. ఇప్పుడు యముడు కూడా లేకపోతే అసలు ఈ పాపాత్ములు, ఇంకా లోకంలో అందరూ పాపాత్ములే మిగులుతారు. అప్పుడు పురాణం చెప్పడానికి పద్మాకర్ గారు ఉంటారు, వినడానికి వీళ్ళు ఉంటారు, చెప్పించడానికి అంబికవారు ఉంటారు. ఇంతమందికి ఇబ్బంది కలుగుతుంది. ఇంచేతంటే అందరినీ పాపాత్ములు ఏడిపిస్తారు, ఏడిపిస్తుంటే మంచి పనులు చేయలేరు వీళ్ళు. వీళ్ళందరి చేత సత్కార్యాలు చేయించడం కోసం యముడు బతికించన్నారు, అందుకు బతికించాడు ఆయన. మనందరి చేత ఈ కార్యక్రమాలు చేయించడం కోసమే ఆనాడు యమధర్మరాజు గారిని బతికించమని కోరారంట దేవతలు. ఆయన చిరునవ్వు నవ్వి మళ్ళీ యముణ్ణి సోలంతో నెత్తిమీదలా తాకి ప్రాణమిచ్చి లే అన్నట్ట. ఆయన పశ్చాత్తాపంతో కాళ్ళ మీద పడిపోయాడు. జయ పరమేశ్వర, జయ మృత్యుల్ జయ సర్వలోక విభవ సర్వేశ్వర శంకర. స్వామి, సమస్త లోకాలకి అభయమిచ్చే స్వామి, చంద్రశేఖరుడివి నువ్వు, మృత్యుంజయుడివి, శంకరుడివి, సుఖము ఆనందమిస్తావు, అటువంటి నీకు నమస్కారం. జయ నీహారథరాధరేంద్రతనయాచారుస్తనద్వంద్వసంశ్రయసంవలగ్నపటీర కుంకుమరజసంపన్న బాగాంతరా. నిరంతరం పార్వతీదేవి నిన్ను కౌగిలించుకుంటూ ఉంటే ఆమె వక్షోజాల మీద ఉండే కుంకుమ ఈయనకి తగిలిందిట. ఆవిడ కుంకుమ నీ వక్షస్థలానికి తగిలింది. అలా అందమైన వక్షస్థలంతో శోభిల్లుతున్నావు. అంటే కుడివైపు సగం నువ్వు, సగం ఎడంవైపు అమ్మ. అటువంటి మహాత్మ నీకు నమస్కారం అనగానే, నాయన ఇక మీదట అత్యంత భక్తి శ్రద్ధలతో, మనస్సు నీకు తెలుస్తుంది కాబట్టి మనస్సు లగ్నం చేసి కాశికా విశ్వేశ్వర లింగాన్ని అభయం కోరి వచ్చిన వాడికి ఎవడికి మాత్రం ప్రాణం తీయకు, తక్కిన పాపాత్మల్ని తీయి, ఆయువు తీరిన వాళ్ళందరినీ పట్టుకుపో. శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆశ్రయించి కఠోర విశ్వాసంతో నీవే దిక్కు, మా ప్రాణాలు తీయకు అని మొక్కుకునే వాళ్ళని రక్షించు, అనుగ్రహించు, ఇంకెప్పుడు కూడా తొందరపడకు. పైగా శివలింగాన్ని కౌగిలించుకున్నవాడు బయటికి రాకుండా వాడి మెడ మీద ఉచ్చేస్తావా? అంటే నా లింగాన్ని అవమానం చేశావు, అందుకే నిన్ను ఇక్కడ శిక్షించవలసి వచ్చింది. వీడు కారణజన్ముడు, వీడికి 8 ఏళ్ళు ఆయువు ఇచ్చి కూడా బ్రహ్మ ద్వారా రాయించి కూడా మహాత్ముల యొక్క ఆశీర్వచనం ద్వారా వీడికి ఆయువు ఇప్పించాను. దీని ద్వారా లోకంలో ఒక గొప్ప ధర్మాన్ని నేను చాటాను. ఏమిటా ధర్మము అంటే, మహాత్ముల ఆశీర్వచనం పొందితే, మహాత్ముల యొక్క పాదాలకు నమస్కరిస్తే పోయిన ఆయువు కూడా తిరిగి వస్తుంది. కొన్ని పనుల వల్ల ఆయువు నశిస్తుంది, కొన్ని పనుల వల్ల ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరగాలి అంటే గుళ్ళో తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక మంత్రం చెబుతారు, ఏమని? అకాల మృత్యు హరణం అని. అంటే కాలము రాకుండానే మరణం వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది, అకాల మరణం హరిస్తుందట, తద్వారా ఆయుర్దాయం పెంచుతుందనమాట. ఆ రకమైనటువంటి తీర్థాదులు, ఇదిగో ఈ పురాణ శ్రవణాదులు, మహాత్ముల పాదపద్మాలకు నమస్కరించి తృణమో పణమో వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆయుర్దాయం వస్తూ అంటారు, ఐశ్వర్యం వస్తూ అంటారు. అలా ఎంతో మంది దేవనులు నిరంతరం పిల్లల మీద పడితే వాళ్ళకి ఐశ్వర్యం, శుభం, ఆయువు అన్నీ కలుగుతాయి. అందరూ వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఆయుర్దాయం నశిస్తుంది. అందుకే వీలున్నంత వరకు మహాత్ములైన ఉత్తముల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి తప్ప వాళ్ళ ద్వారా చివాట్లు మాత్రం తినకూడదట. మంచి చెప్పిన పనులు చెడ్డ చేయడం ఎందుకు? వాళ్ళకు ఉపకారం చేయకు, కానీ అపకారం మాత్రం చేయద్దు, అపకారం ప్రమాదం. ఇక మీదట ఇవి జాగ్రత్తగా ఉంచుకో, నా భక్తుల జోలికి వెళ్ళకు అనగానే ఆ క్షణం నుంచి మహాత్మ నువ్వు మృత్యుంజయుడివి, యముణ్ణి కూడా సంహరించిన వాడివి, అందుకే అంతకాంతకుడు అని పేరు. రావణాసురుడు కూడా శివుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడు? తమంతకాంతకం అన్నాడు. తమ్ అంతక అంతకం, అంతకుడు అంటే మృత్యువు, మృత్యువుకి మృత్యువు అట ఆయన, మృత్యువుని కూడా చంపిన వాడు ఈయన, అందుకనే తమంతక అంతకం అన్నాడు. గజాంతకం ఇవన్నీ వరసగా చెప్తూ, గజాసురుడికి అంతకుడు, వాళ్ళకి అంతకుడు, వీళ్ళకి అంతకుడు అని సంతృప్తి తీరక రావణాసురుడు అంతక అంతకం అనే ఒక విశేషణం వేశాడు శివుడికి. అంతటి మహానుభావుడు అని పేరు తెచ్చుకున్నాడు. వెంటనే కుర్రవాణి, నాయన భూమి మీద శాశ్వతంగా ఉండి నీ వల్ల నాకు కూడా శివుడి పాద స్పర్శ తగిలింది, నేను అదృష్టవంతుడయ్యానన్నట్ట. శివుడు ఆ మృఖండ పుత్రుణ్ణి తిరిగి మృఖండుడికి అప్పగించాడు. ఆ తల్లిదండ్రులు బ్రహ్మానందం పొందారట. ఈ రోజుతో చచ్చిపోతాడు అనుకున్నవాడు బతికితే ఇంకా అంతకంటే ఆనందం ఏమిటి, పులకించిపోయారు. అప్పటి నుంచి దీర్ఘాయుషుతో జగత్తులో తిరుగుతున్నారు. 28 ప్రళయాలు చూశానన్నాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? మార్కండేయుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఆ విషయం మర్చిపోకూడదు మనకి. స్వయంగా మార్కండేయుడే చెప్పుకుంటాడు తన చరిత్ర. తన కళ్ళ ముందు 28 ప్రళయాలు వచ్చాయి. అన్ని ప్రళయాలు చూశాడు ఆయన. మనం ఒక్క ప్రళయం ఒకసారి చూస్తే కదా తర్వాత ఉండం. ప్రళయం చూడటమే వీడి బతుకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికితే గొప్ప. ఈ 60 ఏళ్లలో మళ్ళీ నడ్డి నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటూ ఊగుతూ ములుగుతూ ఒక 5 నిమిషాలు సక్రమంగా తిరగలేని జీవితాలు అయిపోయాయి ఈ కలియుగంలో. ఆ మహానుభావుడు మహోపాసన చేసి ఆ పరమేశ్వర అనుగ్రహం పొంది శాశ్వతమైన ఆయుర్దాయం పొందగలిగాడు. నాయన ఇది దీనికి గల కారణం ఏమిటో తెలుసా? కేవలం బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనం తీసుకోవడమే. అది ఆయన చేసిన పని. ఇంటికి వచ్చిన ఋషుల్ని పూజించాను అని నాయన శ్రద్ధగా చెబుతున్నాను. మీరు బ్రాహ్మణ ప్రభావంబు వినుము అన్నాడు. మహా బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణులు అందరికీ మళ్ళీ ఆ శక్తి ఉండదు. మంచి ఉపాసనా బలం కానీ శక్తులు కానీ లేక భగవంతుడు నమ్ముకోవడం కానీ ఇలా చేసి ఒక సక్రమ మార్గంలో ఉండే మహానుభావులైన బ్రాహ్మణుల ప్రభావం చెబుతున్నాను విను అని ఇలా చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన చరిత్ర. ఈ రోజు నుంచి జాగ్రత్తగా వస్తూ ఉంటేనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వింతలు విశేషాలు. ఇందులో నృసింహ తీర్థం ఒక తీర్థం ఉంది. ఆ తీర్థం గురించి వింటూ ఉంటే శరీరం పులకిస్తుంది అనమాట మనకి. ఘనుడు పరీక్షితుండన ప్రకాశితుడైన మహీ విభుణుడు భాను నిభుడు భాను వంశుడు వినూతన కీర్తి అయోధ్యలు వాడనుపముడొక్క నాటు మృగయారతుడై చెరిగించే కాననంబున ఒకరుండ ఇమ్ముల అపూర్వజవోగ్రహ హయాధిరూఢుడై అపూర్వజవోగ్రహయాధిరూఢుడై. పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని ఈ సూర్యవంశపు ప్రభువులు పరిపాలించే కాలంలో ఆ వంశంలో అంతటి తేజస్సు, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉన్నాడో అంత తేజస్సుతో ఉన్న ఒక మహారాజు ఉన్నాడు. అతడి కీర్తి చాలా గొప్పది. ఎవరైనా వస్తే వాళ్ళని పరీక్షించి వాళ్ళ గొప్పతనాన్ని గ్రహించి వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చేవాట. అందరినీ పరీక్షించి వాళ్ళని పూజిస్తాడు కాబట్టి వాడికి పరీక్షిత్ అని పేరు వచ్చింది. పరీక్షిత్ అనే శబ్దానికి మన జనమేజయుడి తండ్రి పరీక్షిత్తుకు కూడా అలాగే వచ్చింది పేరు. అందరినీ పరీక్షించి చూశాట. ఈ వచ్చిన వాళ్ళలో విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? 4 భుజములతో కడుపులో ఉండగా మా అమ్మ కడుపులో ఉండగా నన్ను రక్షించిన పరమాత్ముడు ఎక్కడున్నాడా అని ఇలా తేరిపార చూచాడు, పరీక్షించాడు. ఆ కారణం చేత అతనికి పరీక్షిత్ అని పేరు వచ్చింది. ఇతడు కూడా పరీక్షిస్తాడు, అందుకే పరీక్షిత్ అన్నారు. ఎవరికీ లేనంత మహాకీర్తి పొందాడు ఆ రోజుల్లో. మహాపరాక్రమంతో ఉన్నవాడు, వైభవం కలిగిన వాడు, ఉత్తమోత్తముడు. ఆయనకు ఒక మంచి గుర్రం ఉందిట. ఆకాశంలో భూమి మీద వాయువేగ మనోవేగాలతో వెళ్ళగలిగే గొప్ప గుర్రం. ఆ గుర్రం ఎక్కి వేట మీద తమకంతో వేట ఆడటానికి వెళ్ళాడు. సప్త వ్యసనాలలో వేట కూడా ఒక వ్యసనం. వెలది వేశ్యాగమనం అనమాట, చోదం వేకాట. మనం రైలు ఎక్కితే తల్లి మీద ఎక్కి పెట్టేసేస్తారు, ఆడేస్తారు దిక్కుమాలాడు. అందులో ఈ పాస్ హోల్డర్స్ అయితే చెప్పేక్కర్లా. ఒకసారి రామచంద్రరావు గారికి నాకు కూడా నెల్లూరు పెళ్లి కడుతుంటే అనుభవం అయింది. అక్కడ పెళ్లి నిలబడిపోయి చేస్తారండి, ఓ సూట్ కేసు పెట్టేసి దాని మీద వేక మొదలెడతారు. ఈ చోదం కూడా సప్త వ్యసనాల్లో ఒకటి. వెల్లది చోదంబు పానంబు తాగుడు వేట. ఈ వేట కూడా జంతువులు వేటాడు కూడా సప్త వ్యసనంలో ఒకటిట. ఆ వేట చాలా ప్రమాదం. అయినా సరే ఈ రాజుగారు ఆ వ్యసనంలో పడిపోయి వెళ్ళిపోయాడు. దారిలో కనిపించే అనేక అనేక జంతువుల్ని వేటాడుకుంటూ పోయాడు. చిల్లేళ్లు వేటాడాడు, కుందేళ్లు వేటాడాడు, పులులు వేటాడాడు, సింహాలు వేటాడాడు, ఎన్నెన్నో జంతువులన్నింటినీ వేటాడాడు. ఆ మహారాజు అలా వేటాడుతూ వేటాడుతూ పోగా ఒక చోట ఒక పరమ సుందరీమణి కనపడిందట. మద గజాభిరామ మృదులయానం గొప్ప అల్ల పొలయుతును లతాంతరములాగా కర కరములీలకమ్మ విరులు గోయుచునున్నా పువ్వు బోడి ఒక్క కొలతి కనియే. ఆ మహారాజు వేటకి వెళ్ళి అందాల రాశిని చూశాడు. ఆమె శరీరం నుంచి బంగారం రాల్చచ్చు, అంత బంగారపు వన్నెలు ఉంది, మిలమిల మెరిసిపోతోంది. చేతులకి బంగారపు గాజులు వేసుకుంది, కాళ్ళకి బంగారపు పట్టీలు వేసుకుంది, వయ్యారంగా నడుస్తూ ఉంటే మదగజయాన్ అన్నమాట ఆవిడ. పరమ సొగసు కత్తి ఆమె శరీరం నుంచి సువాసన వస్తుందిట. మనం స్నానం చేయకపోతే కుళ్ళు కంపు వస్తుంది, ఆవిడ స్నానం చేయకపోయినా సువాసన వస్తుందిట. పూలమాలలు మెడలో వేసుకుంది, జడలో సుకుమారంగా ఉంది శరీరం. అసలు ఉందా లేదా అనిపిస్తోంది నడుము, చంద్రబింబంలో ఉంది ముఖం. అక్కడ పరిమళ పుష్పాల తీగలున్నాయి, పొదలున్నాయి, ఆ పువ్వులు కోస్తుందిట. మల్లె పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, బొంత పువ్వులు ఇవన్నీ కోసుకుంటాడు. ఇలా రకరకాల పువ్వులు కోస్తూ పుష్పాపచయము అంటాం దాన్ని. ఈ విధంగా పూలు కోస్తున్న సుందరీమణి శరీరం మీద నుంచి వచ్చే సువాసనక ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి చూశాడు. మూర్చిపోయాడు రాజుగారు. భూలోకంలో ఎంతమంది స్త్రీలను చూశారు కానీ ఈ సౌందర్యం ఎవరికైనా ఉంటుందా అనుకున్నాడు ఆయన. ఇన్నళి నాక్షి యౌవతేయో ఇవ్విపినంబున ఏకతం బయట్లున్న నిమిత్తమేమియో సురోత్తమ కన్యయో యక్షకాంతయో పన్నగ భామయో మనుజ భామిని కామి నిజం బా ఇట్టి చెల్వున్నది ఏ మహీతలములు మలులెవరి ఎందు ఆరయన్. ఈ సుందరీమణి ఎవరు? తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు. ఈ అరణ్యంలో, ఈ కేకారణ్యం పైగా క్రూర మృగాలు తిరిగే ఈ చోట ఏకాంతంగా ఉన్న కారణమేమిటి? దేవతాకన్య, యక్షకాంత, సర్పస్త్రీయ, మానవ స్త్రీ మాత్రం కానోపదసుమ. ఈమె గనక మానవ స్త్రీ అయితే ఈమెలో ఇంత సౌందర్యం ఉండదు. ఆయన సుస్పష్టంగా అనుకున్నాడు. ఆయన మనుజ భామిని కామి నిజంబ అంటే మానవ స్త్రీ కాకపోవడం నిజం. ఇట్టి చెల్వున్నది ఏ మహీతలము లుక్మలు ఎవరి ఎందునారయన్. మానవ లోకంలో ఉండే స్త్రీలలో ఈ అందం ఉంటుంది అబ్బే, పిప్పిపళ్ళు చప్పిదవడలు తప్ప. ఈ బంగారపు కాంతి ఏమిటి, ఈ జుట్టు ఏమిటి, ఈ పువ్వులు ఏమిటి, అబ్బబ్బబ్బో అనుకున్నాడు. వెంటనే ఉప్పుల కుప్ప దగ్గరికి వెళ్ళాడు. కన్నురెప్ప ముయ్యకుండా అలాగే చూస్తూ ఉండి పేడు వెర్రిమొహం వేసుకుని సినిమా వాళ్ళ పోస్టర్ల దగ్గర పిల్లవెధవలు చేరినట్టుగా. ఓసారి నేను కాలేజీ దగ్గర అస్తమాటు యాక్సిడెంట్ అయ్యింది, ఉన్న విషయం చెప్పాలి మీకు. యాక్సిడెంట్ అవుతూ ఉంటే అందరూ ఏం చేద్దామంటే స్పీడ్ బ్రేకర్లు వేయిద్దామన్నారు. మీరు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేసినా యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ, నేను చెప్పిన పరోడు చేయండి అన్న. ఏమిటండి అన్నారు, కోడ మీద స్మితకు గొడ్డ కట్టించుడి యాక్సిడెంటులల్లా ఆగిపోవు అన్నాను అండి. ఆ కోడ మీద సిల్కు స్మిత బొమ్మ పెట్టారు కర్మ, దానికి కాస్త గుడ్డ కట్టండి అయ్యా, యాక్సిడెంట్ లేకపోతే అందరూ అలా చోట వెళ్ళి గుద్దేయడం. ఇక తిక్కుమాలిన మానవులు అలా, అదో దౌర్భాగ్యం స్థితి. అంచేత ఈ మహారాజు గారు అంతటి గొప్పవాడు కూడా వెళ్ళి కన్ను మీయకుండా చూస్తూ ఉండిపోయాడు, తూగాడాడు. ఆ రాజుగారి సౌందర్యానికి ఆవిడ కూడా ఆకర్షితురాలైపోయింది. నర్మంగా అలా చూసి చూడకుండా చూసింది, ఓర చూపులు అంటారు. అప్పుడు ఆ మహారాజు మెల్లిగా ఇలా ప్రశ్నించాట, యౌవరిదానవు అంబుజదళే క్షణ, యౌవరిదానవంబుజదళే క్షణ, ఏకతమిట్టులేల నీవివ్వన భూమి ఎందు చెరించదు నావుడు తండ్రి పంపునంది వన భూమి ఎందు చెరించద సద్వరుగోరి కన్య నేనెవరిదానగా వలయు ఏర్పడ చెప్పుము రాజనందనా. అందమైన కన్నులు కలిగిన సుందరిమణి, ఓ పద్మేక్షణ, నీవు అసలు ఎవరిదానివి? ఇక్కడ ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? కారణం ఉండాలి ఇక్కడ తిరగాలంటే. ఇది అసలే సింహాలు, పులులు, అడవి పందులు, భయంకరమైన ఎలుగుబంట్లు, తోడేళ్లు, సరీసృపాలు, పెద్ద పెద్ద సర్పాలు తిరిగే ప్రదేశం కేకారణ్యం. ఆ పక్కనన్నీ ముళ్ళ చెట్లు. ఈ ప్రదేశంలో ఇంత సుందరీమణి ఒంటరిగా జంకు గుంకు లేకుండా తిరగడమా? ఎవరు నీవు? ఏం పని మీద తిరుగుతున్నావు? కన్యవా, వివాహం జరిగిన దానివా అని ఆ మహారాజు ఆమెను ప్రశ్నించాడు. ఆవిడ ఓరకంటే చిరునవ్వు నవ్వుతూ అందిట, రాజకుమార, నేను పెళ్లి కాని యువతినే, చవరాలనే. మా నాన్నగారు మంచి భర్త ఎక్కడ దొరుకుతాడో వెతుక్కోమంటే అడవిలో వెతుకుతున్నాను. తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గట్టిగా అన్నట్టుగా ఉంది. వరుణ్ణి వెతుక్కోమన్నట్టు వాళ్ళ నాన్నగారు అడవిలో వెతుకుతుందిట ఆవిడ. మంచి పెళ్లి కొడుకుని అన్వేషిస్తూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆలోచించి చెప్పు, నేను ఎవరిదాన్నో ఏమిటో అన్నది. ఆ చూపును పెట్టి కనిపెట్టాడు ఈయన. ఓహోహోహో, ఎవరిదాన్నో నువ్వే చెప్పన్నావు కదా, నువ్వు నా దాని అవ్వకూడదా అన్నాడు ఈయన. మీరు కోరితే నేను కాదని అనలేను కదా, కానీ చిన్న కోరిక ఉంది అందుట ఆవిడ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిజః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.